ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము రెండవ రోజు పారాయణము శుక్రవారము 8వ అధ్యాయము. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ యక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వాటిని సృష్టించను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయూ సృష్టించను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గానికి వెళ్లి వారి పుణ్యమును అనుభవించిన పిమ్మట తోసివేయబడదురు. ఎవరి పాపము ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందుదురు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జీవించి మోక్ష సాధనమునకై అవకాశము కాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. అంతెందుకు మోక్షము కాని పుట్టుక కాని వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికీ ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి ఇవి కాక మరొక ప్రజ్ఞ కలదు, అదే జ్ఞానము. దీని సహాయంతోనే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందు దీనికి అవకాశం లేదు. ఈ కారణం చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూసెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షాన్ని సాధించవలనని కోరుకుంటారు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదని, చీము, రక్తము, మలములతో నిండి ఉండునని, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగుతుందని చెప్తారు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపాలున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించే శక్తి కలదు. శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహం యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశాన్ని పోగొట్టుకుంటాము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖాలకు మరగినచో నరకానికి పడగను. ఉచిత మార్గం ఏమంటే దేహమును అశ్రద్ధ చేయకూడదు, దానిని లోలత్వముతో పోషింపకూడదు, తగిన జాగ్రత్త మాత్రమే తీసుకొనగలను. గుర్రపురావుతూ తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూసుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలను. ఇది జీవుని పరమావిధియై ఉండవలను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదు. ఎందుకంటే భగవంతుని శక్తిని అవి ఏవీ గ్రహించలేకపోయాయి. అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించను, వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చిన మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేవిషీ విజ్ఞానములను చూసి పరవశమంది అప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించు. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టం. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టం. అన్నిటికంటే గొప్ప సాయిబాబా చరణారవిందాములపై సర్వస్వ శరణాగతి చేసే అవకాశం కలుగుతాం. మానవుని విద్యుక్త ధర్మము. మానవ జన్మ విలువైనదని, దానికి ఎప్పటికైనా మరణం అనివార్యమని గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావిధిని సాధించుటకై యత్నించడము. ఏమాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యం కాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతృతపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతికి యత్నించునో, అలాగే విసుగు, విరామం లేక రాత్రింబవళ్లు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని సంపాదించవలను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరం అనర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలను. ఈ మాత్రం చేయలేనిచో మనము పశుప్రాయములవుదము. తక్షణ కర్తవ్యం. మన ధ్యేయము సత్వరం ఫలించు మార్గం ఏదంటే వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకు ఎగుద. ఆధ్యాత్మికోపన్యాసములు ఎన్ని వినినప్పటికీ పొందనట్టిదెవు ఆధ్యాత్మిక గ్రంథములన్ని చదివినా తెలియనట్టిదెవు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యము చేసి సులభంగా పొందవచ్చు. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురుని సూర్యుడు ఒక్కడే ఎలా ఇస్తున్నాడు, అలాగే ఆధ్యాత్మికోపన్యాసములు, గ్రంథములు ఇవ్వలేని జ్ఞానాన్ని సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధాలు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందించుకునుట, అహంకారం లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూసి భక్తులు నేర్చుకుంటారు. వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలగచేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించింది. సాయిబాబా అతి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య పఖీరోలే సంచరించినప్పటికీ వారు ఎప్పుడూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తిగల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఒప్పొంగివారు కాదు, కష్టముల వలన కృంగిపోయేవారు కాదు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తేవారు. వారి భిక్ష ఎట్టిదో మనం చూద్దాం. బాబా యొక్క భిక్షాటనం. శృతి జనాలు పుణ్యాత్ములు. ఎందుకంటే వారి ఇండ్ల ఎదుట బాబా భిక్షకుని వల నిలిచి, అమ్మా రొట్టె ముక్క పెట్టు అంటూ దానిని అందుకనడానికి చేయి చాచేవారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకుని, భుజానికి ఒక గుడ్డజోలు తగిలించుకుని భిక్షాటనానికి వెళ్లేవారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు వెళ్లేవారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలులో వేయించుకునేవారు. బాబాకు రుచి అనేది లేదు, వారు జిహ్వను స్వాధీనమందించుకున్నారు. అందుకనే వారికి అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలిలోనూ వేసుకునేవారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థములను రుచిని చూసి పాటించేవారు కాదు. వారు నాలుకకు రుచి అనేది లేనట్టే కనిపించేది. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాల నియమము లేకుండేది. ఒక్కో దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు. ఒక్కోసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్లేవారు. భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలు విడిగా తినేవి. వాటిని తరిమేవారు కాదు. మసీదు తుడిచి శుభ్రం చేసే స్త్రీ 10 నుంచి 12 రొట్టె మొక్కలను నిరాటంకంగా తీసుకుని చుండేది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతం అడ్డుపెట్టని వారు ఆకలితో ఉన్న పేదల ఆహారానికి అడ్డు చెప్తారా? ఫకీరు పదవే నిజమైన మహారాజ పదవిని, అదే శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనేవారు. ఆ పావన చరితను జీవితం వంటి జీవితమే కదా, ఎంత ధన్యమైనది. మొదటి సిరిడీ ప్రజలు బాబాను ఒక పిచ్చి పఖీరని భావించి అలాగే పిలిచేవారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్షలెత్తి పొట్టు పోసుకునేవాడు పేద పఖీరన్న ఎవరికి గౌరవం ఉంటుంది చెప్పండి? కాని ఈ పఖీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశమాత్రము లేని నిరాసక్తుడు. బాహ్యదృష్టికి వారు చంచలునిగాను, స్థిరత్వము లేనివారుగాను కనిపించేవారు. అయినా వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుపట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు. అట్టివారిలో ఒకరి ఉత్తరాంతము ఇక్కడ చెప్పబోతున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. సాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని సమీపమున ఉన్న చిట్టడిగిలో ముండ్లు, పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరం నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెతికి పట్టుకుని భోజనము పెట్టేది. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి యొదట విస్తరి ఒకటి వేసి తాను తెచ్చిన రొట్టె, కూర మొదలగు భోజన పదార్థాలను వడ్డించి కొసరి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చిట్ట చివరి వరకు మరవలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడకు తాత్యాపాటీయులను ఎంతో ఆదరించి ఉద్ధరించను. ఆమె ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసం ఉన్నది. కొన్ని సంవత్సరములు తదుపరి బాబా అడవులకు వెళ్ళుటామని మసీదులోనే కూర్చుని భోజనం చేసేవారు. అప్పటి నుండి పొలాలలో తిరిగి బాబాను వెతుకు పట్టుకునే శ్రమ బాయిజాబాయికి తప్పింది. ముగ్గురి పడక స్థలం. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యాకోతే పాటీలు మహోత్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలులు. బాబా వారిరువులని సమానముగా ప్రేమించేవారు. బాబా వీరిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపుకు చేసుకుని మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగిలేటట్లు పడుకునేవారు. పక్కలు పరుచుకుని వానిపై చతికిలు పడి సగం రేయి వరకు ఏవో సంగతులు ముచ్చటించుకునేవారు. అందులో ఎవరికైనా నిద్ర వస్తుందని అనిపిస్తే తక్కినవారు వారిని మేల్కొల్పేవారు. తాత్యా పడుకుని గురువు పెట్టింతో బాబా వానిని అటూ ఇటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండేవారు. బాబా ఒక్కొక్కసారి మహాసాపతిని అక్కను చేర్చుకుని అతని కాళ్లు నొక్కి వీపు తోమేవారు. ఈ విధంగా 14 సంవత్సరాలు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమ చేయి మసీదులోనే పండుకునేవారు. అవి మరుపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగాలు కొలవరానివి. వారి అనుగ్రహము ఇంత అని చెప్పుటకు అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహ బాధ్యతను స్వీకరించి ఇంట్లోనే నిద్రించుటకు ప్రారంభించింది. రాహతా నివాసి కుసాల్చం సిరిడీలో తాత్యా తండ్రి గారైన గణపతిరావు కోతేపాటిని బాబా ఎంత ప్రేమాభిమానములతో చూసేవారో అంతటి ప్రేమాదరములతోనే రాహతా నివాసియగు చంద్రభాను సేత్ మార్వాడిని చూసేవారు. ఆ సేత్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు కుసాల్చందును కూడా మిక్కిలి ప్రేమతో చూస్తూ అహర్నిశలు వాని యోగక్షేమమును చూసేవారు. ఒక్కొక్కప్పుడు టాంగాలోనూ, మరొక్కప్పుడు ఎద్దుల బండి మీదనూ బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రాహతా వెళ్లేవారు. రాహతా ప్రజలు బాజాభజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. తర్వాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాదరముగా తీసుకుని వెళ్లేవారు. కుసాల్చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని వెళ్లి తగిన ఆసనమందు కూర్చుండు పెట్టి భోజనం పెట్టేవారు. ఇరువురూ కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి సిరిడీ చేరుకునేవారు. సిరిడీ గ్రామానికి సమాన దూరంలో ఒకవైపు అంటే దక్షిణమున రాహత, మరోవైపు అంటే ఉత్తర దిశయందు నీంగాం ఉండేవి. ఈ రెండు గ్రామాలను దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికీ వెళ్లేవారు కాదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసం చూసి కూడా ఉండలేరు. కాని సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలిసేవి. బాబా వద్ద సెలవు పుచ్చుకుని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేసేవారికి ఏ కష్టాలు ఉండేవి కాదు. బాబా ఆదేశానికి వ్యతిరేకంగా వెళ్లేవారికి అనేక కష్టాలు పాలగుచుండేవారు. అటువంటి కొన్ని సంఘటనలు, మరికొన్ని ఇతర విషయములు వచ్చే అధ్యాయంలో చెప్పుకుంటాము. 8వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.